ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
వచ్చేసాం వచ్చేసాం. మీ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ కళాశాల విద్యార్థులం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వారం మనం వర్మీ కంపోస్ట్ తయారు చేయ విధానం గురించి తెలుసుకుందాం.
అధిక దిగుబడులను పొందడానికి రైతులు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వాడటం మూలాన పంటలు పండించే భూములు నిర్జీవంగా మారుతున్నాయి. అందువలన భూమిలో ఉన్న ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. సేంద్రియ కర్బనం కొరత వల్ల పంటలు సరిగా పెరగక ఆశించిన దిగుబడి రావడం లేదు. అధిక దిగుబడులకు సారవంతమైన నేలలు కావాలి. అందువలన సేంద్రియ ఎరువుల అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎరువుల వాడకం మూలాన వాతావరణ మరియు నీటి కాలుష్యాన్ని తగ్గించి భూమిలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుకోవచ్చు. సేంద్రియ ఎరువులలో వర్మీ కంపోస్ట్ ముఖ్యమైనది. వానపాములు రైతుకు నేస్తాలు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం వలన వానపాములు బాగా అభివృద్ధి చెంది భూమిని గుల్ల చేస్తాయి. రసాయనిక ఎరువులు వాడిన భూమిలో వానపాములు ఉండవు. అది విసర్జించే వ్యర్థ పదార్థాల ద్వారా సారవంతమైన మంచి ఎరువు తయారవుతుంది.
ఈరోజు ఈ నాటకంలో వెంకటేష్ మరియు రాకేష్ ఇద్దరు యువ రైతులు మరియు ఏవో మధ్య జరిగే సంభాషణే ఇవాళ ఈ నాటకం.
ఏం వెంకటేష్, పొద్దున్నే ఎక్కడికి పోతున్నావు?
ఏముంది రాకేష్, పొలానికి నీళ్ళు ఇవ్వడానికి వెళ్తున్నా.
ఈసారి ఏం పంట వేశావు?
ఏముందిరా, ఎప్పట్లానే వరి.
మరి పొలం ఎలా ఉందిరా?
ఏం పొలమో ఏమో, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు, పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ.
అవునారా, నేను కూడా ఈసారి పొలాన్ని బీడుగా ఉంచాను.
ఇలా అయితే మనం ముందుకెళ్లడం కష్టం. పండినా ఎండినా పని తప్పదుగా. యువ రైతులుగా మనం ఏదైనా కొత్తగా చేయాలి.
కొత్తగా అంటే గుర్తుకు వచ్చింది, పోయిన వానాకాలంలో మన వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ కి వరి విత్తనాల కోసం వెళ్లాను. అక్కడ వర్మీ కంపోస్ట్ విభాగాన్ని చూశాను.
వర్మీ కంపోస్టా? అంటే అదేంటి కొత్తగా?
అంటే ఏం లేదురా, వానపాములను ఉపయోగించి పేడ మరియు కిల్లుపైన పదార్థాలను ఉపయోగించి ఎరువును తయారు చేయడం.
అవునా, ఎక్కడా వినలేదు. మరి ఎలా చేయాలో తెలుసా?
అరే, ఆ రోజు ఇంటికి వెళ్లే తొందరలో దాని గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోయాను.
మరి ఇప్పుడు దాని గురించి తెలియడం ఎలా? మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వరకు వెళ్లాలా?
ఉయ్యాలలో బింటర్ పెట్టి ఊరంతా వెతికినట్టు ఉంది నీ ఆలోచన. అవసరం లేదు, మన వ్యవసాయ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం.
ఉపాయం ఉంది కానీ పైసలు లేవుగా.
దానికి సబ్సిడీ కూడా ఉందని పేపర్లో చూశానరా.
అయితే మరీ మంచిది, ఈ రోజే వెళ్దాం.
మరి ఎప్పుడు వెళ్దాం?
పొలానికి నీళ్లు పెట్టి వస్తా, నువ్వు తయారై ఉండు, కలిసి వెళ్దాం.
సరేరా, అయితే వెళ్దాం ఖచ్చితంగా. వెంకటేష్ తయారయ్యావా?
ఆగురా, తింటున్నా. నువ్వు కూడా రా, తిందాము.
లేదురా, నేను తిని వచ్చాను, నువ్వు త్వరగా తిను, వెళ్దాం.
సరేరా, ఒక 5 నిమిషాలు కూర్చో, వస్తున్నాను.
ఏవో ఆఫీస్. ఏమన్నా, వ్యవసాయాధికారి సార్ వచ్చారా?
హా సార్ వచ్చారు, లోపలికి వెళ్ళండి.
ఏం రాకేష్, బాగున్నావా?
హా బాగున్నా సార్, బాగున్నారా మీరు?
బాగున్నా రాకేష్. వానాకాలం నుండి మళ్ళీ రాలేవేంటి? ఇంతకీ అప్పుడు విత్తనాలు తీసుకోమన్నా, తెచ్చుకున్నావా? అసలేం చెప్పలేదేంటి?
హా సార్ తెచ్చుకున్నా.
మరి దిగుబడి ఎలా వచ్చిందేంటి?
ఏం దిగుబడి అయిందో సార్, పూడ్చలేనంత గోయి, తీర్చలేనంత అప్పు, పెట్టుబడి వరకు వచ్చింది సార్.
ఏం ఎందుకలా రాకేష్?
వానలేవు, ఏం లేవు సార్, అందుకే దిగుబడి రాలేదు.
మరి యాసంగిలో ఏం చేసావు?
ఇంకేముంది సార్, బీడుగా ఉంచాను.
బీడుగా ఉంటే మరి మీ జీవనం ఎలా రాకేష్?
దాని గురించే మాట్లాడదామని వచ్చాను సార్.
అవును, ఇంతకీ ఇతనెవరు?
వెంకటేష్ మా స్నేహితుడు సార్.
నమస్తే సార్.
నమస్తే వెంకటేష్, నువ్వేం పంటేశావు ఈసారి?
వరి వేశాను సార్.
అవునా, నీ పంట ఎలా ఉంది మరి?
ఏమో సార్, వచ్చి రాని నీళ్లతో పంట చేతికి అందుతుందో లేదో తెలీదు.
మరి ఇప్పుడు ఇద్దరు ఏం చేద్దాం అనుకుంటున్నారు?
దాని గురించే మాట్లాడడానికి వచ్చాం సార్. వర్మీ కంపోస్ట్ అని కొత్తగా విన్నాము, అది చేయాలని అనుకుంటున్నాము. అది లాభసాటిగా ఉంటుందా సార్?
సరైన మార్గం ఎంచుకున్నారు. మీలాంటి యువ రైతులే ముందుకొచ్చి చేస్తేనే నలుగురికి స్ఫూర్తి వస్తుంది, లాభం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
సరే సార్, దీని గురించి చెప్పండి మాకు.
కంపోస్ట్ అంటే సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రత్యేకమైన వానపాములు ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్ట్ ఎరువునే వెర్మి కంపోస్ట్ అని అంటారు. ఈ కంపోస్ట్ లో నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితోడు వెర్మి కంపోస్ట్ లో పైరు ఎదుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ పదార్థాలు ఉన్నాయి.
మరి ఈ కంపోస్ట్ చేయడానికి ఏమేమి అవసరము?
ఏం లేదు వెంకటేష్, వానపాములు, సేంద్రియ వ్యర్థ పదార్థాలు మరియు సగం కుల్లిన పేడ, దానితో పాటు వాటికి రక్షణ కొరకు తగిన నీడ కల్పించాలి.
మరి ఈ వర్మి కంపోస్ట్ కి ఎలాంటి వానపాములు వాడాలి సార్?
భూమి పైభాగంలో ఉండే వానపాములు 90% సేంద్రియ పదార్థాలు తీసుకుని మరియు 10% మట్టిని తీసుకునే వానపాములు ఎంతో దోహదపడతాయి. ఇవి ఇసినాయి ఫెటిడా యుడ్రిల్ల స్పీషీస్ మనకు చాలా అవసరం.
మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్?
సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హిమాయత్ నగర్ మరియు NIRD రాజేందర్ నగర్ లేదా మన అగ్రికల్చర్ కాలేజ్ ఫామ్ లో దొరుకుతాయి. మరియు అంతకు ముందే వెర్మి కంపోస్ట్ తయారు చేస్తున్న రైతుల నుండి అవసరమైతే వానపాముల్ని కొనవచ్చు. మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే నేను వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను, మీరు వెళ్లి తీసుకోవచ్చు. ఇవి కేజీ 120 నుంచి 130 రూపాయల వరకు లభిస్తాయి.
మరి రక్షణ అంటున్నారు కదా సార్, దానికి పందిర్ లాంటిది ఏమైనా వెయ్యాలా?
అవును రాకేష్, మనకు 2 రకాల పందిర్లు ఉంటాయి, దీర్ఘకాలానికి మరియు స్వల్పకాలం వ్యవధి. దీర్ఘకాలానికి కాంక్రీట్ మరియు రేకలతో నిర్మించుకోవాలి, స్వల్పకాలానికి కర్రలు మరియు తడకలు సహాయంతో నిర్మించుకోవచ్చు.
మరి వాటి ఖర్చు ఎంత అవుతుంది సార్?
కాంక్రీట్ వాటికి 4 లక్షల వరకు అవుతుంది, అదే తడకల సాయంతో నిర్మించుకుంటే 40,000 వరకు ఖర్చు అవుతుంది.
ఓ, అయితే మేము మొదట తడకలతో నిర్మించుకుంటాం, లాభసాటిగా ఉంటే తర్వాత కాంక్రీట్ తో నిర్మించుకుంటాం. పందిరిని నిర్మించిన తర్వాత ఏం చేయాలి సార్?
చెప్తా వినండి. మొదట భూమిని సమాంతరం చేయాలి, 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా బెడ్లు అడుగు భాగం గట్టిగా ఉంటే మనకు చాలా మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంట్ తో గట్టిగా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా పేడను ఉపయోగించి గట్టిపరచుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న నేలపై సుమారుగా 2 అడుగుల ఎత్తు వరకు వెర్మి కంపోస్ట్ చేయాలనుకుంటున్న సగం వ్యర్థ పదార్థాలను వేయాలి. 50% పేడ ఒక పొరగా, తిరిగి వ్యర్థ పదార్థాలు, ఆపై పేడ 2వ పొరగా వేయాలి. వ్యర్థ పదార్థాలు పేడ వేసేటప్పుడు బెడ్డుపై బాగా నీరు చల్లాలి.
అలా ఎన్ని రోజుల వరకు నీళ్లు చల్లాలి సార్?
ఇలా మనము 2 నుంచి 3 వారాల వరకు నీరు చల్లుతూ ఉండాలి.
మరి వానపాములు అన్నారు కదా సార్, అవి ఎప్పుడు వేయాలి?
ఇలా బాగా కుళ్ళిన బెడ్డుపై మనం వానపాములను వదలాలి.
ఇలా వదిలేటప్పుడు మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా సార్?
అవును వెంకటేష్, ఇలా ఈ వానపాములు వదిలేటప్పుడు బెడ్లను కదిలించి వదిలితే చాలా మంచిది. ఎందుకంటే ఈ వానపాములు ఆహారాన్ని మరియు తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్తాయి.
ఇలా ఎన్ని వానపాములు వదలాలి సార్?
సుమారుగా 1 చదరపు మీటర్ కి 1000 వానపాములు వదలాల్సి ఉంటుంది, అంటే అందాదగా 1 కేజీ అనుకోవచ్చు.
బెడ్డు వేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా సార్? ఉంటే చెప్పండి.
ఆ చెప్తా వెంకటేష్, బెడ్డు పైన పాత గోనె సంచులను గాని మరియు వరిగడ్డని గాని పరచాలి. ఇలా చేయడం వల్ల తేమను మరియు వానపాములను, కప్పలు, పాములు, చీమల నుండి రక్షణ కల్పించుకోవచ్చు.
ఇలా ఎన్ని రోజులు చేయాలి సార్?
ఇలా మనము 50 నుంచి 60 రోజులలో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వ్యవధి కాలాన్ని తగ్గించుకోవాలనుకుంటే మనము మార్కెట్ లో దొరికే వేస్ట్ డికంపోజర్ ని కూడా వాడుకోవచ్చు. ఇలా వాడడం వలన 40 నుంచి 45 రోజుల్లోనే మనకు ఎరువు తయారవుతుంది.
వేస్ట్ డికంపోజరా? అదేంటి సార్ మళ్ళీ కొత్తగా?
ఆవు మూత్రం నుంచి వేరు చేసిన క్రిమి కీటకాల సమూహమే ఈ వేస్ట్ డికంపోజర్. మొదట 1 డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకోవాలి. అందులో 2 కేజీల బెల్లం తీసుకొని కరిగే వరకు కలపాలి. మనకు మార్కెట్లో వేస్ట్ డికంపోజర్ అనే గ్లాస్ బుడ్డి 20 రూపాయల్లోనే దొరుకుతుంది. ఆ డికంపోజర్ ని అందులో వేసి కలపాలి. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్ర సహాయంతో అటు ఇటు కలపాలి. ఇలా చేసిన వారం రోజుల్లో ఆ మిశ్రమం తయారవుతుంది.
సార్, మరి ఈ మిశ్రమం తయారైనట్టు ఎలా తెలుస్తుంది?
చెప్తా విను రాకేష్. మిశ్రమం పైన నురుగు ఏర్పడుతుంది, అలాగే అందులో నుండి కుళ్ళిన వాసన వస్తుంది. దీని మనం బెడ్డుపై వేసే ముందు పేడపై చల్లుకోవాలి.
60 రోజుల తర్వాత మనం ఏం చేయాలి సార్?
బెడ్డు నుండి వెర్మి కంపోస్ట్ ని తీయటానికి 4 లేదా 5 రోజుల ముందే మనం నీరివ్వడం ఆపేయాలి. ఇలా చేయడం వలన తేమను వెతుక్కుంటూ వానపాములు లోపలికి అడుగు భాగానికి చేరుతాయి. తర్వాత గడ్డిని తీసివేయాలి. ఎరువును గుండ్రంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. దీనిని 2 లేదా 3 mm జల్లెడతో జల్లించి సంచులలో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. బంతిలా చుట్టుకున్న ఉన్న వానపాములు ఎరువు నుండి వేరు చేసి తిరిగి వెర్మి కంపోస్ట్ ను తయారు చేసే వీలుంటుంది. ఇలా మనము 6 సార్లు వెర్మి కంపోస్ట్ ను తయారు చేసే వీలుంది.
మరి వర్మి కంపోస్ట్ తయారైందని ఎలా తెలుసుకోవడము?
మంచి ప్రశ్న వేశావు వెంకటేష్. ఎరువు గోధుమ రంగులో టీ పౌడర్ లా కనిపిస్తుంది. ఇది ప్రథమ గుర్తుగా భావించవచ్చు మరియు వాసన లేని తేలికగా ఉంటుంది. దీని పిహెచ్ 7.7 ఉంటుంది.
సార్, ఇలా చేసుకున్న ఎరువు మన పొలంలోనే వాడవచ్చా లేదా బయట మార్కెట్ లో అమ్ముకునే లాభం ఉంటుందా?
వెర్మి కంపోస్ట్ కు బయట మార్కెట్ లో మంచి ధర లభిస్తుంది. కేజీ వెర్మి కంపోస్ట్ 6 నుంచి 8 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. ముఖ్యంగా పండ్ల తోటలలో మరియు నర్సరీలో వీటి అధిక ప్రాధాన్యత ఉంటుంది.
సార్, మన పొలంలో వేసుకోవాలంటే ఎంత వేసుకోవాలి?
ఒకవేళ మన పొలంలో గనక వేసుకోవాలనుకుంటే రైతులు ఎకరానికి 8 నుండి 12 క్వింటాల వరకు వివిధ పంటల్లో వాడుకోవచ్చు.
ధన్యవాదములు సార్, మీరు చెప్పినవి తూచి తప్పకుండా పాటిస్తాము. మా తోటి రైతు సోదరులకు కూడా చెప్తాము.
మంచిది రాకేష్ వెంకటేష్, మీకు ఎలాంటి అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి. మీకింకేమైనా సందేహాలు ఉన్నాయా? మీ వాలకం చూస్తుంటే ఉన్నట్టే అనిపిస్తుంది, అడగండి.
అవును సార్, మరి వర్మీ కంపోస్ట్ ను పొలంలో ఏ దశలో వేసుకోవాలి?
దీనిని మనము దుక్కి దున్నేటప్పుడు గాని పంట ఎదుగుదల దశలో వేసుకోవచ్చు.
సరే సార్, ఈ బెడ్లకు 8 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి?
రోజు గాని 2 రోజులకు ఒకసారి గాని నీరు ఇవ్వాలి. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే వెర్మీ బెడ్లలో ఎల్లప్పుడూ 50% తేమ ఉండేలా చూసుకోవాలి.
సార్, ఒక బెడ్ నుండి దిగుబడి ఎంత వస్తుంది?
మనం 15 క్వింటాలలో బెడ్ వేసుకున్నట్టయితే 8 క్వింటాల దిగుబడి వస్తుంది. అంటే సుమారుగా 60% అని చెప్పుకోవచ్చు.
మరి ఇందులో కూలీల అవసరం ఎంత వరకు ఉంటుంది సార్? అసలే మా ఊర్లో కూలీల కొరత ఎక్కువ.
అయ్యో, చెప్పడమే మర్చిపోయా. దీనికి పెద్దగా కూలీల అవసరం ఉండదు. బెడ్డు వేసిన దగ్గర నుండి ఎరువు బ్యాగులో నింపే వరకు సుమారుగా ఒక బెడ్కి ఒక కూలీ అవసరం అవుతుంది. కానరాని నీరు కారే కన్నీరు, ఎడతెగని కరువు బ్రతకడమే బరువు.
వర్షంకై ఎదురుచూపు, ప్రతి ఏటా నిట్టూర్పు.
కుంటుపడిన వ్యవసాయం కంటగింపుగా సాయం.
గిట్టుబాటు ధరకే పోరుబాట కోట్లు కూడబెట్టాలని కాదు, కోట్ల మందికి కూడు పెట్టాలని.
బీరువాలు నింపాలని కాదు, బియ్యం బస్తాలలో నింపాలని.
నష్టం వచ్చిన కష్టం నమ్ముకున్న ఓ కృషివాలుడా, జోహార్ జోహార్.
జై జవాన్ జై కిసాన్ జై హింద్.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గల గృహ విజ్ఞాన కళాశాలకు చెందిన 4వ సంవత్సరం విద్యార్థులం అయిన మేము గ్రామీణ పని అనుభవ కార్యక్రమం కొరకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని చిప్పలపల్లి, దన్నారం, పులిమామిడి మరియు జైత్వరం గ్రామాలు ఎంపిక చేశారు. మా గృహ విజ్ఞాన కళాశాలలో 5 విభాగాలు ఉన్నాయి. అవి విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం, ఆహారము మరియు పోషణ విభాగం, మానవ అభివృద్ధి మరియు కుటుంబ అధ్యయన విభాగం, దుస్తులు మరియు వస్త్రాల విభాగం, వనరుల యాజమాన్యం మరియు వినియోగదారుల శాస్త్ర విభాగం. మేము గ్రామాలకు వెళ్లిన మొదటి రోజున గ్రామంలోని
కీలక వ్యక్తులను కలిసి గ్రామంలో ఉన్న వనరులు, సౌకర్యాలు, గ్రామ సరిహద్దులు, గ్రామంలో పండించే పంటలు, గ్రామ సమస్యల గురించి తెలుసుకున్నాము. ఆ తరువాత గ్రామస్తుల సహాయంతో గ్రామ చిత్రపటాన్ని గీశాము. ఆ చిత్రపటంలో మేము పరిశీలించిన విషయాలు అనగా వనరులు, సమస్యలు, పంటల చిత్రపటాలను కూడా గీశాము. చిత్రపటం వేసే సమయంలో గ్రామస్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆ తరువాత గ్రామ పంచాయతీ మరియు అంగన్వాడీ కేంద్రాలలో గ్రామ సమాచారాన్ని సేకరించాము. అందులో గ్రామంలో ఉన్న కుటుంబాలు, గ్రామ జనాభా, స్త్రీ మరియు పురుషుల సంఖ్య, బాలబాలికల సంఖ్య, అక్షరాస్యత శాతం మొదలగు సమాచారాన్ని సేకరించాము. మొదటగా విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగానికి చెందిన విద్యార్థినులం గ్రామ కార్యాలయాల వంటి గ్రామ పంచాయతీ, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోస్టాఫీస్, పౌర సరఫరా కేంద్రం మొదలగునవి సందర్శించి వాటి పనితీరును తెలుసుకున్నాము. ఏ రోజు జరిగే కార్యక్రమాలను ఆ రోజు సాయంత్రానికి వార్తాపత్రికలకు తెలియజేసి మరుసటి రోజున వార్తాపత్రికల్లోని ముఖ్యమైన విషయాలను మరియు విభాగాల వారీగా మేము ఆ రోజు చేపట్టే కార్యక్రమాలను ఒక చార్టుపైన అతికించి గ్రామ పంచాయతీ వద్ద పెడతాము. దీనిని సమాచార వాహిని అంటారు. ఈ సమాచార వాహిని ద్వారా ప్రజలకు మేము చేపట్టే కార్యక్రమాలపైన అవగాహన వచ్చేలా చేశాము. ఆ తరువాత గ్రామంలోని పంట పొలాలకు వెళ్లి రైతులు ఎక్కువగా ఎటువంటి పంటలు పండిస్తున్నారో, వ్యవసాయానికి ఎటువంటి పనిముట్లు ఉపయోగిస్తున్నారో పరిశీలించాము. ఇందులో భాగంగా మా అధ్యాపక బృందం వచ్చి రైతులకు భారాన్ని తగ్గించే పనిముట్లను గురించి తెలిపి వాటి పనితీరును గురించి వివరించారు. అంతేకాకుండా గ్రామంలో ఎటువంటి పథకాలు అమలవుతున్నాయి, దానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో గ్రామ పంచాయతీ మరియు అంగన్వాడీ కేంద్రాలలో సమాచారాన్ని సేకరించాము. అందులో భాగంగా డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు వద్దకు వెళ్లి గ్రామంలో మొత్తం ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘాలు సక్రమంగా పనిచేస్తున్నాయి మరియు ఏ సంఘాలు పనిచేయడం లేదు, వాటికి గల కారణాలను తెలుసుకున్నాము. అంతేకాకుండా ఆ మహిళా సంఘంలో రుణం ద్వారా వచ్చే డబ్బులను ఏ విధంగా ఉపయోగించుకున్నారో తెలుసుకున్నాము. వెనుకబడిన సంఘాలకు అభివృద్ధి కోసం సలహాలు ఇచ్చాము. గ్రామ ప్రజలకు మన చేను కబుర్ల కార్యక్రమం గురించి తెలిపి వినిపించాము. అదేవిధంగా చిన్నారులకు సంభాషణ నైపుణ్యాన్ని పెంచుట కొరకు చిన్న బుజ్జి భావన గేయాలను వినిపించాము. అదేవిధంగా గ్రామ యువతకు విజ్ఞాన సాధిత వెబ్సైట్ ద్వారా వ్యవసాయం, ఆరోగ్యం, పోషణ, బాలల అభివృద్ధి మొదలైన వాటి గురించి వారికి అవగాహన కల్పించాము. మేము 5 కుటుంబాలను ఎంపిక చేసుకున్నాము. ఆ ఎంపిక చేసుకున్న గృహాలలో ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాలలో కూరగాయ మొక్కలను పెంచుకోవడము, కుటుంబ సభ్యులకు పోషణ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించి వారి అవసరాలకు అనుగుణంగా తినవలసిన ఆహారాన్ని సూచించాము మరియు విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చాము. అదేవిధంగా మహిళలకు స్వయం ఉపాధి కోసం కాగితాలతో అలంకరణ వస్తువులను తయారు చేయడం నేర్పించాము. కిశోర బాలికలకు సంభాషణ యొక్క ప్రాముఖ్యతను తెలిపి సంభాషణ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మెలకువలు నేర్పించాము. నెలసరి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాము. గ్రామ పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాము. గ్రామంలోని వృద్ధులను కలిసి పాతకాలపు పద్ధతులను గురించి తెలుసుకున్నాము. మేము గ్రామంలో ఉన్నన్ని రోజులు వచ్చిన ముఖ్యమైన రోజులైనటువంటి సంక్రాంతి, యువజన దినోత్సవం, ఆర్మీ డే, గణతంత్ర దినోత్సవం మొదలైన రోజులకు విద్యార్థులు మరియు గ్రామస్తుల సహాయంతో ర్యాలీలు నిర్వహించి ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి నాటకాలను ప్రదర్శించాము. గ్రామాలలో ముఖ్యంగా జరుగుతున్న సాంఘిక దురాచారాలైనటువంటి బాల్య వివాహం, బాలిక చదువును మరియు మహిళా సాధికారతను గురించి నాటకాలను ప్రదర్శించాము. ఆహారం మరియు పోషణ విభాగానికి చెందిన విద్యార్థినులం మొదటగా పోషకాహార కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఈ కేంద్రంలో వివిధ ఆరోగ్య సమస్యలకు పోషక ఆహారాల ద్వారా ఎలా నియంత్రించుకోవచ్చో తెలిపాము. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు శరీర ద్రవ్యరాశి సూచికను, ఎత్తు మరియు బరువును కొలచి ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలను వివరించాము. అదేవిధంగా పిల్లలకు, యువతకు, వృద్ధులకు శరీర బరువు మరియు ఎత్తును కొలిచి తగినట్లుగా లేని వారికి ఆహార నియమాలను సూచించాము. కిశోర బాలికలకు, బాలింతలకు మరియు గర్భిణీలకు తినవలసిన ఆహారం గురించి అవగాహన కల్పించాము. సజ్జ, తోటకూర, మురుకులు, ధాన్యపు లడ్డూలు, రాగి లడ్డూలు, క్యారెట్ జామ్, మామిడి జామ్, యాపిల్ జామ్, సపోటా జామ్, అరటిపండు టోఫీలు, గోధుమ గడ్డి రసం, కమలాపండు, నిమ్మపండుతో స్క్వాష్, మునగాకు పొడి, టమాటా కెచప్, పాలకూర జ్యూస్, క్యారెట్ పచ్చడి, సాంబార్ పొడి, టమాటా, ఆలుగడ్డ వరుగులు వంటి విలువ ఆధారిత మరియు నిల్వ చేసే ఆహార పదార్థాల యొక్క తయారీ విధానాలను తెలిపి చేసి చూపించాము. ఆహార నియమాల దినోత్సవం, క్యాన్సర్ డే, జాతీయ నులిపురుగుల దినోత్సవం వంటి రోజులలో ర్యాలీలు నిర్వహించాము. పిల్లలకు ఆహారం తినే ముందు చేతులు కడుక్కోవడం, పరిసరాల పరిశుభ్రత మరియు పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాము. గర్భిణీ మరియు బాలింతలకు టీకాల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాము. పోషకాహార కేంద్రంలో మధుమేహ వ్యాధి, ఎముకల వ్యాధి, రక్తహీనత, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆహారం తీసుకోవడంలో పాటించవలసిన నియమాలను తెలిపాము. ఆహార పదార్థాలలో ఉండే కల్తీని తెలుసుకోవడంలో మెలకువలు నేర్పించాము. ఒక్కొక్క విద్యార్థిని 10 కుటుంబాలను ఎంచుకున్నాము. ఆ కుటుంబంలో చిన్నపిల్లలు, యువత మరియు వృద్ధులు ఉండాలి. ఆ కుటుంబంలోని సభ్యుల యొక్క ఎత్తు, బరువు కొలిచి వారు ఆహారం తినడంలో జాగ్రత్తలను తెలిపాము. దుస్తులు మరియు వస్త్రాల విభాగానికి చెందిన విద్యార్థినులం ముందుగా గ్రామంలోని స్త్రీలకు బట్టలపైన పడిన కాఫీ, సిర, పసుపు వంటి మరకలను ఏ విధంగా తొలగించాలో ప్రత్యక్షంగా చేసి చూపించాము. ఒక్కొక్క విద్యార్థిని 5 కుటుంబాలను ఎంచుకున్నాము. ఆ కుటుంబంలోని స్త్రీలను స్వయం ఉపాధిదారులుగా చేయడానికి జాకెట్ కుట్టడం, కుర్తాలు కుట్టడం, గౌన్లను కుట్టడం వంటివి నేర్పించాము. అదేవిధంగా ఎంబ్రాయిడరీ, అద్దపు పని, కుట్లు, అల్లికలు వంటివి నేర్పించాము. ఉన్నితో తోరణాలు, పనికిరాని బట్టతో ఫోన్ పెట్టుకోవడానికి సంచి, పట్టుదారంతో గాజులు చేయడం వంటివి నేర్పించాము. ఏ కాలంలో ఎటువంటి దుస్తులు వేసుకోవాలో అనే అంశంపై అవగాహన కల్పించాము. దుస్తులపై ప్రింటింగ్, పెయింటింగ్ పని, ప్యాచ్ వర్క్ వంటివి చేసి చూపించాము. పట్టుబట్టలను వాడడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపాము. ఓణీలకు, చీరలకు ఎలా అలంకరణ చేసుకోవాలో నేర్పించాము. మానవ అభివృద్ధి మరియు కుటుంబ అధ్యయన విభాగంలోని విద్యార్థినులం మొదటిగా అంగన్వాడీ మరియు పాఠశాలను సందర్శించాము. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క శరీర చుట్టుకొలతలను కనుక్కున్నాము. పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాలు ఇస్తున్నారో కనుక్కున్నాము. పిల్లల శరీర మానసిక అభివృద్ధి కొరకు అంగన్వాడీ కేంద్రాలలో, పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలు నేర్పుతున్నారో తెలుసుకున్నాము. అంగన్వాడీ కేంద్రంలో మరియు పాఠశాలల్లో పిల్లలకు రైమ్స్, ఆటలు, డ్రాయింగ్స్ నేర్పించాము. పిల్లలను ప్రోత్సహించడానికి ఆటల పోటీలు, క్విజ్, బొమ్మలు, వ్యాసరస పోటీలు నిర్వహించాము. మానసిక వికాసం కొరకు పాటలు పాడటం, స్పీచ్లు, డాన్సులను నేర్పించాము. కౌన్సిలింగ్లో భాగంగా చిన్నపిల్లలు అపరిచితులతో ఏ విధంగా వ్యవహరించాలి, హైస్కూల్ విద్యార్థులకు పై చదువుల గురించి పూర్తి విద్యా సమాచారాన్ని చార్టుల ద్వారా వివరించాము. తల్లిదండ్రులు పిల్లలను సరైన పద్ధతిలో పెంచడాన్ని నాటకం ద్వారా వివరించాము. అంతేకాకుండా ఇంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలో కౌన్సిలింగ్ ద్వారా తెలిపాము. ప్రతిరోజు సాయంకాలం కమిటీ హాల్ వద్ద పిల్లలందరికీ మేము ట్యూషన్ల ద్వారా విజ్ఞానాన్ని అందించాము. అదేవిధంగా గ్రామంలోని యువతకు పెళ్లి మరియు పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతల గురించి వివరిస్తూ మానసికంగా మరియు సామాజికంగా ఎలా ప్రవర్తించాలో కౌన్సిలింగ్ ద్వారా తెలిపాము. ఇంకా పిల్లలకు బొమ్మల ద్వారా జూ పార్క్ మరియు అక్వేరియం చిత్రపటాలను తయారు చేసి వాటి ఉపయోగాలు తెలిపి దాని గురించి పిల్లలకు అవగాహన కల్పించాము. దీని వలన పిల్లలకు బొమ్మలు చూస్తూ ఆలోచన శక్తి, సృజనాత్మకతను వారిలో పెంపొందించాము. వనరుల యాజమాన్యం మరియు వినియోగదారుల శాస్త్ర విభాగానికి సంబంధించిన విద్యార్థినులం మొదటిగా కాగితం మరియు వస్త్రాలతో ఎలా సంచులు తయారు చేయాలో గ్రామస్తులకు నేర్పించాము. ఈ విధంగా తయారు చేసుకోవడం వలన ప్లాస్టిక్ వాడకాన్ని, కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని తెలియజేశాము. అదేవిధంగా కాలి కింద వేసే పట్టాలు ఏ విధంగా తయారు చేయాలి, తోరణాలు, అలంకరణ, మిషన్ అవసరం లేకుండా దిండు కవరు ఎలా తయారు చేసుకోవచ్చో తెలిపి వాటి ఉపయోగాలు వివరించాము. అంతేకాకుండా కృత్రిమ పేపర్ పూలను తయారు చేసి పిల్లలకు గ్రీటింగ్ కార్డ్స్లను నేర్పించి కుండలపై డిజైన్ ముగ్గులతో అందంగా కుండలను ఎలా అలంకరించాలో నేర్పించాము. అంతేకాకుండా జనతా ఫ్రిడ్జ్ అనగా ఫ్రిడ్జ్ అవసరం లేకుండా ఆ జనతా ఫ్రిడ్జ్ కుండలోనే ఆహారాన్ని ఏ విధంగా నిల్వ చేసుకోవాలో వివరించాము. కుందన్ మరియు పూసలతో గోడలపై వస్తువులపై ఏ విధంగా ముగ్గులు వేసుకోవచ్చో చూపించాము. వినియోగదారుడు వినియోగదారుల హక్కుల గురించి, వినియోగదారుల యొక్క విద్య గురించి వివరించాము. అంతేకాకుండా నేటి కాలంలో అతిపెద్ద సమస్యగా మారిన ఆహార కల్తీ గురించి వివరించి, కల్తీ అంటే ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి అన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాము. ఇలా ఒక్కొక్క విభాగంలో ప్రతి ఒక్క విద్యార్థిని తన విభాగపు అంశాలపై గ్రామస్తులకు ఎంతో చక్కగా వివరించారు. అదేవిధంగా దీనితో పాటు విద్యార్థినులందరూ యోగా, ప్రార్థన, తడిచెత్త, పొడిచెత్త, స్వచ్ఛభారత్, హరితహారం, ఇంకుడు గుంతలను నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గతవారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, భూసార పరీక్ష ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తే మంచిది? ఏ 2 సంవత్సరాలు, బి 3 సంవత్సరాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 2 సంవత్సరాలు. గతవారం రెండో ప్రశ్న, పొలంలో ఏ ఆకారంలో మట్టిని సేకరించాలి? ఏ వి ఆకారం, బి సి ఆకారం. దీనికి సరైన సమాధానం ఏ వి ఆకారం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, జిఎస్ దేవి జోగిపేట్, శ్రీమతి అనురాధ వర్మ మోహన్ వర్మ నాగారం, బి శ్రీ రామారావు గూడూర్, బిక్షపతి గుమ్మడిదల, వి నాగేశ్వరరావు నర్సాపురం, లక్కిరెడ్డి శ్రీధర్ రెడ్డి గంభీరావుపేట్, లక్కిరెడ్డి విజయ గంభీరావుపేట్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఓంకార్ హైదరాబాద్, కళావతి కరీంనగర్. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వర్మి కంపోస్ట్ బెడ్లలో ఎంత శాతం తేమను ఉంచాలి? ఏ 30%, బి 50%. ప్రశ్న మరోసారి, వర్మి కంపోస్ట్ బెడ్లలో ఎంత శాతం తేమను ఉంచాలి? ఏ 30%, బి 50%. ఈ వారం రెండో ప్రశ్న, వర్మి కంపోస్ట్ తయారీలో ఒక బెడ్ కు ఎన్ని కేజీల వానపాములు వదలాలి? ఏ 1 కేజీ, బి 2 కేజీలు. ప్రశ్న మరోసారి, వర్మి కంపోస్ట్ తయారీలో ఒక బెడ్ కు ఎన్ని కేజీల వానపాములు వదలాలి? ఏ 1 కేజీ, బి 2 కేజీలు. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.